ఓం శాంతి. మురళీ డేట్ 11/4/2024. ఈరోజు బాబా చెప్తున్నారు, ఈ నాటకం అంతా తయారయ్యే ఉన్నది, కాబట్టి ఒక్కరు కూడా ఈ నాటకం నుండి తప్పించుకోలేరు, ఎవ్వరికీ మోక్షం లేదంటున్నాడు బాబా. నాకీ పాత్ర నచ్చలేదు అన్నా వహించాల్సిందే. ఈ నాటకం నుండి ఎవరూ తప్పించుకోలేరు. శివ బాబా బోలానాథుడు, మనమిచ్చే పిరికెడు బియ్యానికి రిటర్న్ ఎంతో ఇస్తున్నాడు, అందుకే బోలానాథుడు అన్నారు. బాబా మా కొడుకు అంటారు. ఎటువంటి కొడుకు బాబా? ఎప్పుడూ మన దగ్గర ఏమీ తీసుకోడు, సదా ఇస్తూనే ఉంటారు. కాని ఎవరు ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి ఫలితాన్ని పొందుతారు అని భక్తిలో కూడా అన్నారు. ఇంకా అక్కడ అల్పకాలిక ఫలితం, జ్ఞాన మార్గంలో అర్థం చేసుకొని చేస్తాం కాబట్టి సదాకాలిక ఫలితం ఉంటుంది. బాబా మనందరికీ వశీకరణ మంత్రం చెప్పారు, మన్మనాభవ, అది అందరికీ తెలియచేయాలి. రాజ్య తిలకం పొందాలి అంటే బాగా కష్టపడి చదువుకోండి. దుఃఖాలు పర్వతాలుగా ఉన్నాయి, ఈ దుఃఖ పర్వతాన్ని తొలగించటంలో మనందరం సహయోగిగా కావాలి. సంగమ యుగంలో ఎటువంటి పురుషార్థం చెయ్యాలి అంటే పురుషోత్తములుగా కావాలి. బాబాని స్మృతి చేసే డ్రిల్ చెయ్యండి. అమ్మో యోగం కుదరటల్లా యోగము యోగము అని తికమక్క పడకండి. బాబాని స్మృతి చెయ్యాలి. సేవ బ్రాహ్మణ జీవితాన్ని సదా నిర్విఘ్నంగా తయారు చేయటానికి సాధనం. సేవలో ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయి, నిర్విఘ్న సేవాదారిని సత్యమైన సేవాదారి అంటారు. విఘ్నాలు రావటం డ్రామాలో ఫిక్స్ అయిపోయింది అంటున్నాడు బాబా. విఘ్నాలు వస్తూనే ఉంటాయి, ఎందుకంటే ఈ విఘ్నాలు, ఈ పరీక్షలే అనుభవిగా మనని మారుస్తాయి. వీటిని విఘ్నాలొచ్చిని అనకుండా అనుభవంలో ఉన్నతి జరుగుతుంది అన్న భావనతో చూడండి. ఈ విఘ్నాలే ఉన్నతికి మెట్లుగా అనిపిస్తాయి. ఈ పరీక్షల వల్ల నా జీవితంలో చాలా ముందుకు వెళ్తున్నాను అనిపిస్తుంది. విఘ్నాలు వేసేవారిగా కాకండి, విఘ్న వినాశకులుగా తయారవ్వండి. ఎవరం మనందరం? సత్యమైన సేవాదారీలం, నిర్విఘ్న ఆత్మలం. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, ఇది రచింపబడి ఉన్న నాటకం. ఈ నాటకం నుండి ఒక్క ఆత్మ కూడా తప్పించుకోలేదు, మోక్షం ఎవరికీ లభించదు. ప్రశ్న: ఉన్నతోన్నతుడైన పతిత పావనుడైన తండ్రి బోలానాథుడు ఎలా అవుతారు? జవాబు: పిల్లలైన మీరు వారికి పిరికెడు బియ్యాన్నిచ్చి మెహల్సును తీసుకుంటారు, కావుననే బాబాని బోలానాథుడు అని అంటారు. శివ బాబా మా కొడుకు అని మీరంటారు. అతడు ఎటువంటి కొడుకంటే అతడు ఎప్పుడూ ఏమీ తీసుకోడు, వారు సదా ఇస్తూనే ఉంటారు. ఎవరు ఎటువంటి కర్మలను చేస్తే అటువంటి ఫలాన్ని పొందుతారు అని భక్తిలో అంటారు. కాని భక్తిలోనైతే అల్పకాలికంగానే లభిస్తుంది, జ్ఞానంలో అర్థం చేసుకుని చేస్తారు కాబట్టి సదాకాలికంగా లభిస్తుంది. ఓం శాంతి. ఆత్మిక పిల్లలతో ఆత్మిక తండ్రి మాట్లాడుతున్నారు. లెక్క ఆత్మిక తండ్రి పిల్లలకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని అనటం జరుగుతుంది. అనంతమైన తండ్రి నుండి రాజయోగాన్ని నేర్చుకునేందుకు మీరొచ్చారు. కావున బుద్ధి బాబా వైపుకు వెళ్ళిపోవాలి. ఇది ఆత్మలకు పరమాత్మ ఇచ్చే జ్ఞానం. సాలిగ్రామాలతో భగవాన్ ఉవాచ. ఆత్మలే వినవలసి ఉంటుంది. కావున ఆత్మ అభిమానులుగా అవ్వాలి. ఇంతకు ముందు మీరు దేహ అభిమానులుగా ఉండేవారు. ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే బాబా వచ్చి పిల్లలైన మిమ్మల్ని ఆత్మ అభిమానులుగా తయారు చేస్తారు. ఆత్మ అభిమానులు మరియు దేహ అభిమానుల తేడాను మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మే శరీరం ద్వారా పాత్రను అభినయిస్తుందని బాబానే అర్థం చేయించారు. చదివేది ఆత్మనే కాని శరీరం కాదు. కాని దేహ అభిమానమున్న కారణంగా ఫలానా వారు చదివిస్తున్నారు అని భావిస్తారు. పిల్లలైన మిమ్మల్ని చదివించేవారు ఆ నిరాకారుడే. వారి పేరు శివ. శివ్ బాబాకు తమ శరీరం ఉండదు. మిగిలిన వారంతా ఇది నా శరీరము అని అంటారు. ఈ విధంగా ఎవరన్నారు ఇది నా శరీరము అని? ఆత్మనే అంటుంది. మిగిలినవన్నీ దైహికమైన చదువులు. అందులో అనేక రకాలైన సబ్జెక్టులుంటాయి. బిఏ మొదలైన పేర్లెన్ని ఉన్నాయి. ఇందులో ఒకే చదువు ఉంది. ఈ చదువును కూడా ఒక్క బాబానే వచ్చి చదివిస్తారు. కావున బాబానే స్మృతి చెయ్యవలసి ఉంటుంది. మనల్ని అనంతమైన తండ్రి చదివిస్తారు. వారి పేరేమిటి? వారి పేరు శివ. అంతేకాని తాను నామరూపాలకు అతీతుడు అని కాదు. మనుష్యుల శరీరానికే పేరుంటుంది. ఇది ఫలానా వారి శరీరము అని అంటారు. శివ్ బాబాకు అటువంటి పేరేమీ లేదు. మనుష్యులకు శారీరక నామం ఉంటుంది. నిరాకారుడైన తండ్రి ఒక్కరికే శివ అని ఆత్మకు పేరుంది. వారు ఎప్పుడైతే చదివించేందుకు వస్తారో అప్పుడు కూడా శివ అన్న పేరే ఉంటుంది. ఈ శరీరమైతే వారిది కాదు. భగవంతుడు ఒక్కరే కాని 10-12 మంది కాదు. వారు ఒక్కరే కాని మనుష్యులు 24 అవతారాలు అని అనేస్తారు. నన్ను ఎంతగానో భ్రమింపచేశారు. పరమాత్మ రాళ్లు రప్పలు అన్నింట్లోనూ ఉన్నారు అని అనేశారు. ఏ విధంగా భక్తి మార్గాల్లో స్వయం భ్రమించారో అలాగే నన్ను కూడా భ్రమింపచేశారు అని బాబా అంటారు. డ్రామానుసారంగా వారు మాట్లాడే విధానం ఎంత శీతలమైనది. నాకందరూ ఎంతటి అపకారం చేశారు, నన్ను ఎంతగా నింద చేశారు అని బాబా అర్థం చేయిస్తున్నారు. మనుష్యులు తాము నిష్కామ సేవను చేస్తున్నాము అంటారు. నేను తప్ప ఇంకెవరు నిష్కామ సేవను చెయ్యలేరని బాబా అంటారు. ఎందుకంటే ఎవరు ఏమి చేస్తారో దానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ఇప్పుడు మీకు ఫలం లభిస్తుంది. భక్తి ఫలాన్ని భగవంతుడు ఇస్తాడు అన్న గాయనముంది. ఎందుకంటే భగవంతుడు జ్ఞాన సాగరుడు. భక్తిలో మీరు అర్ధకల్పం కర్మకాండలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ జ్ఞానము చదువు. ఒక్క బాబా నుండే ఒకేసారి ఈ చదువు లభిస్తుంది. బాబా పురుషోత్తమ సంగమ యుగంలో ఒకేసారి వచ్చి మిమ్మల్ని పురుషోత్తములుగా తయారు చేసి వెళతారు. ఇది జ్ఞానము మరియు అది భక్తి. అర్ధకల్పం మీరు భక్తి చేసేవారు, ఇప్పుడు ఎవరైతే భక్తి చెయ్యరో వారికి తాము భక్తి చెయ్యలేదు కాబట్టి ఫలానా వారు మరణించారు, రోగగ్రస్తులుగా అయ్యారు అన్న అనుమానం కలుగుతుంది. కాని అలా జరగదు. పిల్లలు మీరొచ్చి పతితులను పావనులుగా తయారు చేసి అందరి సద్గతిని చెయ్యండి అని నన్ను పిలిచారు. కావున ఇప్పుడు నేను వచ్చాను అని బాబా అంటారు. భక్తి వేరు, జ్ఞానం వేరు. భక్తి ద్వారా అర్ధకల్పం రాత్రి ఉంటుంది, జ్ఞానం ద్వారా అర్ధకల్పం పగలుంటుంది. రామరాజ్యం మరియు రావణ రాజ్యం రెండూ విశాలమైనవే. రెండింటి సమయం ఖచ్చితంగా ఉంది. ఈ సమయంలో భోగులుగా ఉన్న కారణంగా ప్రపంచ వృద్ధి ఎక్కువగా జరుగుతుంది, ఆయువు కూడా తగ్గిపోతుంది. వృద్ధి ఎక్కువగా జరగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత పెద్ద ప్రపంచాన్ని తగ్గించటం ఒక్క బాబా పనే అని పిల్లలైన మీకు తెలుసు. తగ్గించేందుకే బాబా వస్తారు. బాబా మీరొచ్చి అధర్మ వినాశనం చెయ్యండి అనగా సృష్టిని తగ్గించండి అని కూడా పిలుస్తారు. బాబా ఎంతగా తగ్గిస్తారో ప్రపంచానికి తెలియదు. కొద్ది మంది మనుషులు మాత్రమే మిగులుతారు. మిగిలిన ఆత్మలందరూ తమ ఇంటికి వెళ్ళిపోతారు. మళ్లీ పాత్రను అభినయించేందుకు నెంబర్ వారీగా వస్తారు. నాటకంలో పాత్ర ఎంత ఆలస్యంగా ఉంటుందో అంతగా వారు ఇంటి నుండి ఆలస్యంగా వస్తారు. అటువంటి వారు తమ వ్యాపారాలను పూర్తి చేసుకుని తర్వాత వస్తారు. నాటకాలు వేసేవారు కూడా తమ వ్యాపారాలను చేసుకుంటూ ఉంటారు. మళ్లీ సమయం వచ్చినప్పుడు పాత్రను అభినయించేందుకు నాటకంలోకి వచ్చేస్తారు. మీది కూడా అటువంటిదే. చివరిలో ఎవరికైతే పాత్ర ఉంటుందో వారు చివరిలో వస్తారు. ఎవరైతే మొట్టమొదట ప్రారంభంలోని పాత్రదారులుంటారో వారు సత్తిగా ఆదిలోకి వస్తారు. చివరిలోని వారు ఇప్పుడు కూడా వస్తూనే ఉంటారు. శాఖోపశాఖలు చివరి వరకు పెరుగుతూనే ఉంటాయి. ఈ సమయంలో పిల్లలైన మీకు జ్ఞాన విషయాలను అర్థం చేయించటం జరుగుతుంది. ఉదయం మీరు స్మృతిలో కూర్చుంటారు, అది డ్రిల్. ఆత్మ తన తండ్రిని స్మృతి చెయ్యాలి. యోగమన్న పదాన్ని వదిలేయండి, ఇందులోనే తిక్కమక్క పడతారు. మా యోగము లగ్నం అవ్వటం లేదు అని అంటారు. అరే, మీరు తండ్రిని స్మృతి చెయ్యలేరా? ఇదేమైనా మంచి విషయమా? స్మృతి చెయ్యకపోతే పావనంగా ఎలా అవుతారు? బాబా పతిత పావనుడు. బాబా వచ్చి డ్రామా ఆది మధ్య అంతముల రహస్యాన్ని వివరిస్తారు. ఇది వెరైటీ ధర్మాలు మరియు వెరైటీ మనుష్యుల వృక్షం. మొత్తం సృష్టిలోని మనుష్య మాతృలు ఎవరైతే ఉన్నారో వారంతా పాత్రదారులు. ఎంతమంది మనుషులున్నారు? ఒక్క సంవత్సరంలో ఇన్ని కోట్ల మంది జన్మిస్తారు అని లెక్క వేస్తూ ఉంటారు. మరి అంత స్థానం ఎక్కడుంది? కావున బాబా వచ్చి సంఖ్యను తగ్గించేందుకు నేను వస్తాను. ఎప్పుడైతే ఆత్మలందరూ పైనుండి వచ్చేస్తారో అప్పుడు మన ఇల్లు ఖాళీ అయిపోతుంది. మిగిలిన వారెవరైతే ఉంటారో వారు కూడా వచ్చేస్తారు అని తెలియచేస్తారు. వృక్షం ఎప్పుడూ ఎండిపోదు, అది నడుస్తూనే వస్తుంది. చివరిలో ఎప్పుడైతే అక్కడ ఎవరూ ఉండరో అప్పుడు అందరూ అక్కడకు వెళతారు. కొత్త ప్రపంచంలో ఎంత తక్కువ మంది ఉండేవారు, మళ్లీ ఇప్పుడు లెక్క లేనంత మంది ఉన్నారు. శరీరమైతే అందరిది మారుతూ ఉంటుంది. ఎవరైతే కల్ప కల్పము జన్మ తీసుకుంటారో వారే మళ్లీ జన్మ తీసుకుంటారు. ఈ ప్రపంచ డ్రామా ఏ విధంగా నడుస్తుందో బాబా తప్ప ఇంకెవరూ అర్థం చేయించలేరు. పిల్లలు కూడా నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా అర్థం చేసుకుంటారు. లెక్క ఈ అనంతమైన నాటకం ఎంత పెద్దది! ఇవి ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయాలు! అనంతమైన తండ్రి జ్ఞాన సాగరుడు, మిగిలిన వారంతా హద్దులోని జ్ఞానం తెలిసిన వారే. వేదశాస్త్రాలు మొదలైన వాటిని కొన్నిటిని తయారు చేస్తారు. అవి ఎక్కువగా అయితే తయారవ్వవు. కాని మీరు మొదటి నుండి ఇప్పటి దాకా రాస్తూ వచ్చినట్లయితే అది ఎంత పెద్ద గీతగా అంటే శాస్త్రంగా అయిపోతుంది. అన్నీ ముద్రింపబడుతూ ఉన్నట్లయితే అది ఇంటి కన్నా పెద్ద గీతగా అయిపోతుంది. కావుననే సాగరాన్ని ఇంకుగా మార్చిన రాయలేరు అన్న మహిమను చేశారు. మళ్లీ ఇంకొక వైపు సాగరాన్ని పిచ్చుకలు మింగేశాయి అంటారు. మీరే ఆ పిచ్చుకలు. మొత్తం జ్ఞాన సాగరమంతటిని మీరు తాగేస్తున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. జ్ఞానం ద్వారా మీరు అన్నింటినీ తెలుసుకున్నారు. మీరు కల్ప కల్పము ఇక్కడ చదువును చదువుకుంటారు. అందులో ఎక్కువగా తక్కువగా అవ్వదు. ఎవరెంతగా పురుషార్థం చేస్తారో అంతగా ప్రారంభాన్ని తయారు చేసుకుంటారు. తాము ఎంతగా పురుషార్థం చేస్తున్నారో ఎంతగా పదవి పొందేందుకు అర్హులుగా అవుతున్నారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. స్కూల్లో కూడా నెంబర్ వారీగా పరీక్షను పాస్ అవుతారు. సూర్యవంశీయులు చంద్రవంశీయులు ఇరువురు తయారవుతారు. ఎవరైతే ఫెయిల్ అయిపోతారో వారు చంద్రవంశీయులుగా అవుతారు. రాముడికి బాణాలు ఎందుకు చూపించారో ఎవ్వరికీ తెలియదు. మారణ హోమపు చరిత్రను తయారు చేశారు. ఈ సమయంలో అంతా మారణ హోమమే. ఎవరు ఎటువంటి కర్మను చేస్తారో వారికి అటువంటి ఫలం లభిస్తుందని మీకు తెలుసు. ఎవరైనా హాస్పిటల్ నిర్మిస్తే మరు జన్మలో వారికి ఆయువు ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఎవరైనా ధర్మశాలలను స్కూళ్లను నిర్మిస్తే వారికి ఈ అర్ధకల్పంలో సుఖం లభిస్తుంది. ఇక్కడకు పిల్లలు వస్తే మీకు ఎంతమంది పిల్లలు అని బాబా ప్రశ్నిస్తారు. ముగ్గురు లౌకికం, ఒక్కరు శివ్ బాబా అని అంటారు. ఎందుకంటే తాను వారసత్వాన్ని ఇస్తారు మరియు తీసుకుంటారు కూడా. లెక్క ఉంది, వారు తీసుకునేదేమీ లేదు. వారు దాత. పిరికెడు బియ్యాన్నిచ్చి మీరు మెహల్సును తీసుకుంటారు, కావున వారిని బోలానాథుడు అని అంటారు. జ్ఞానసాగరుడే పతిత పావనుడు. ఈ భక్తి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి సారాంశాన్ని అర్థం చేయిస్తాను అని బాబా అంటారు. భక్తి ఫలం అర్ధకల్పముంటుంది. సన్యాసులు ఈ సుఖం కాకిరెట్టతో సమానమైనది అని అంటారు. కావుననే ఇల్లు వాకిళ్ళు వదిలి అడవిలోకి వెళ్ళిపోతారు. మాకు స్వర్గం అక్కర్లేదు, ఎందుకంటే మళ్లీ నరకంలోకి రావలసి ఉంటుంది అని అంటారు. కాని ఇది అనంతమైన నాటకము అని గుర్తుంచుకోండి. ఈ నాటకం నుండి ఒక ఆత్మ కూడా విముక్తవ్వదు. ఇది రచింపబడి ఉంది, కావుననే ఇది తయారు చెయ్యబడి ఉంది, తయారవుతుంది అని గానం చేస్తారు. కాని భక్తి మార్గంలో చింతించవలసి ఉంటుంది. ఏదైతే గతించిందో అదంతా మళ్ళా జరుగుతుంది. 84 జన్మల చక్రం మీరే చుట్టి వస్తారు. ఇది ఎప్పుడు ఆగిపోదు. ఇది రచింపబడి ఉంది. అందులో మీరు మీ పురుషార్థాన్ని ఎలా తొలగించుకోగలరు? మీరు అలా అన్నంత మాత్రాన వదిలి వెళ్లిపోరు. మోక్షం పొందటం, జ్యోతిలో జ్యోతి కలిసిపోవటం, బ్రహ్మంలో లీనమైపోవటం, వీటి అర్థం ఒక్కటే. అనేక మతాలున్నాయి, అనేక ధర్మాలున్నాయి. మళ్లీ మీ గత్తి మతి మీకే తెలియాలి. మీ శ్రీమతం ద్వారా సద్గతి లభిస్తుంది అని అంటారు. అదైతే మీకే తెలుసు. మీరెప్పుడైతే వస్తారో అప్పుడు మేం కూడా తెలుసుకుంటాము, మరియు మేం కూడా పావనంగా అవుతాము. చదువును చదువుకుంటాము మరియు సద్గతిని పొందుతాము. ఎప్పుడైతే సద్గతి లభిస్తుందో అప్పుడు ఎవరు పిలవనే పిలవరు. ఇప్పుడు ఈ సమయంలో అందరిపైన దుఃఖపు పర్వతాలు పడనున్నాయి. రక్తసిక్తమైన ఆటను చూస్తారు. గోవర్ధన పర్వతాన్ని కూడా చూపిస్తారు. చిటికిన వేలుతో పర్వతాన్నెత్తినట్లుగా చూపించారు. మీకు దీని అర్థం గురించి తెలుసు. కొద్ది మంది పిల్లలైన మీరు ఈ దుఃఖ పర్వతాన్ని తప్పిస్తారు. దుఃఖాలను కూడా సహిస్తారు. మీరు అందరికీ వశీకరణ మంత్రాన్నివ్వాలి. తులసీదాసు చందనాన్ని అరగదీశాడు అని అంటారు. రాజ్యతిలకం మీకు మీ మీ పురుషార్థం ద్వారా లభిస్తుంది. మీరు రాజ్యం కోసం చదువుతున్నారు. సన్యాసులు రాజయోగాన్ని చదివించలేరు. ఏ రాజయోగం ద్వారా అయితే రాజ్యం లభిస్తుందో దానిని చదివించేవారు ఒక్క బాబానే. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని ఉన్నారు. ఇది దర్బారు కాదు. ఎక్కడైతే రాజులు మహారాజులు కలుసుకుంటారో దానినే దర్బార్ అని అంటారు. ఇదైతే పాఠశాల. ఏ బ్రాహ్మణి వికారులను తీసుకురాకూడదు అని అర్థం చేయించటం జరుగుతుంది. పతితులు వాతావరణాన్ని పాడు చేస్తారు, కావుననే వారిని అనుమతించటం జరగదు. ఎప్పుడైతే పవిత్రులుగా అవుతారో అప్పుడే అనుమతించటం జరుగుతుంది. ఇప్పుడైతే కొందరిని అనుమతించవలసి వస్తుంది. ఇక్కడ నుండి వెళ్లి పతితులుగా అయినట్లయితే ధారణ జరగదు. అది తమను తాము చెప్పించుకోవటం వంటిది. వికారాలు రావణుడి మతం. రాముడి మతాన్ని వదిలి రావణుడి మతం ద్వారా వికారులుగా అయి రాతి బుద్ధి ఉన్న వారిగా అయిపోతారు. ఈ విధంగా గరుడ పురాణంలో ఎన్నో రోచకమైన విషయాలను వ్రాసేశారు. మనుష్యులు మనుషులుగానే అవుతారు, కాని జంతువులు మొదలైన వాటిగా పుట్టరు. చదువులో అంధ్రశ్రద్ధ విషయమేమీ ఉండదని బాబా తెలియచేస్తున్నారు. ఇది మీ చదువు. విద్యార్థులు చదువుకొని పాస్ అయ్యి సంపాదించుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము, మొదటి పాయింట్, వశీకరణ మంత్రాన్ని అందరికీ తెలియచేయాలి. బాగా కష్టపడి చదువుకొని రాజ్య తిలకాన్ని పొందాలి. ఈ దుఃఖాల పర్వతాన్ని తొలగించటంలో మీ వేలు సహయోగాన్ని అందించాలి. రెండో పాయింట్, సంగమ యుగంలో పురుషోత్తములుగా అయ్యే పురుషార్థాన్ని చెయ్యాలి. బాబాని స్మృతి చేసే డ్రిల్ చెయ్యాలి. యోగం యోగం అంటూ తికమక పడకూడదు. వరదానం, సేవలో వచ్చే విఘ్నాలను ఉన్నతికి సోపానాలుగా భావించి ముందుకు వెళ్లే నిర్విఘ్న సత్యమైన సేవాదారి భవ. సేవ బ్రాహ్మణ జీవితాన్ని సదా నిర్విఘ్నంగా తయారు చేసేందుకు సాధనం కూడా. అలాగే సేవలోనే విఘ్నాల పరీక్షలు కూడా ఎక్కువగా వస్తుంది. నిర్విఘ్న సేవాదారిని సత్యమైన సేవాదారి అని అంటారు. విఘ్నం రావటం కూడా డ్రామాలో ఫిక్స్ చెయ్యబడి ఉంది. అవి రావలసిందే మరియు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ విఘ్నాలు లెక్క పరీక్షలు అనుభవజ్ఞులుగా తయారు చేస్తాయి. వీటిని విఘ్నంగా భావించకుండా అనుభవంలో ఉన్నతి జరుగుతుంది అన్న ఈ భావంతో చూసినట్లయితే ఉన్నతికి సోపానాలు అంటే మెట్లగా అనుభవమవుతాయి మరియు ముందుకు వెళుతూ ఉంటారు. స్లోగన్ విఘ్న రూపులుగా కాక విఘ్న వినాశకులుగా అవ్వండి. అవ్యక్త ప్రేరణ పాయింట్. ప్రతి ఒక్కరూ ఇదే ప్రయత్నం చెయ్యండి. నా నడవడిక, సంకల్పాలు, మాటలు, ప్రతి కర్మ సుఖపెట్టే విధంగా ఉండాలి. ఇదే బ్రాహ్మణ కుల పద్ధతి. సంస్కారాలను కలుపుకోటానికి మనస్సులను కలపండి. దీనికోసం కొన్నిటిని మరవాలి, కొన్నిటిని తొలగించాలి, కొన్నిటిని ఇముడ్చుకోవలసి ఉంటుంది. నా సంస్కారము అంటే నా అలవాటు ఈ శబ్దాన్ని కూడా తొలగించండి. పాత అలవాట్లను మార్చుకొని ఈశ్వరీయ అలవాట్లను నేర్చుకోండి. ఓం శాంతి.